శుకశాస్త్ర కథ అంటే భాగవతానికి ఇంకొక పేరు. సైన్స్ అంతా కూడా శుకశాస్త్రమే అన్నది అర్థం చేసుకోండి. శుకశాస్త్రము అంటే ఏంటో తెలుసా మీకు? ప్యారెట్ లైక్ రెపిటిషన్. శుకం అంటే ఏంటి? చిలుక. చిలుక ఏం చేస్తుంది? నువ్వేం చెప్తే అది రిపీట్ చేస్తుంది. సైన్స్లో మీరు ఏం చేస్తారు? డాల్టన్స్ లా, రిపీట్, అంతేగా. న్యూటన్స్ లా, అందరూ కూడా చిలక పలుకులు ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అవునా కాదా? భావం అర్థమవుతుంది. అంతేత సైన్స్ అంతా కూడా శుకశాస్త్రమే. శుకశాస్త్రం అంటే ఏంటి? చెప్పింది చెప్పినట్టు నువ్వు వల్లించకపోతే రిజల్ట్ రాదు. నువ్వు ఏదైనా ఫార్ములా మార్చేసావు అనుకో, చిలక పలుకులు పలకకుండా, చెప్పింది చెప్పకుండా, E=MC² అనకుండా, నువ్వు E=MC అని ఊరుకున్నావు అనుకో, మార్కులు పడతాయా? మార్కులు పడకపోవటమే కాదు, అసలు రిజల్ట్స్ రావు. నువ్వు ఫార్ములా కరెక్ట్గా అప్లై చేయాలి. అంచేత శుకశాస్త్రము అనేటటువంటిది సైన్స్కి మన వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం. సైన్స్ అంతకంటే ఎక్కువ ఏదైనా ఉందా? ఐన్స్టీన్ చెప్పింది శుకశాస్త్రము. ఏ శాస్త్రంలోనే అంతే కదా. అంతేకాదు అన్ని శాస్త్రాలు ఏంటి? నువ్వు చిలక పలుకులు పలకాలి. ఆ శాస్త్రకుడు ఏం చెప్పాడో అదే నువ్వు పలుకుతే నీకు రిజల్ట్ వస్తుంది. నువ్వు పలకకపోతే నాకేం నచ్చలేదండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్ను నేను. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ మల్టిపుల్ రియాక్షన్ అన్నావు అనుకో, సైన్స్ అవుతుంది అది? శుకశాస్త్రం వల్లే అది. ఇంచేత శుకశాస్త్రం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పలేదు నువ్వు, అర్థమైందా? అంచేత మనం సైన్స్ యొక్క బేసిక్ టెండెన్సీలోకి వెళ్తున్నాం భాగవతంలో. ఏ సైన్స్? లైఫ్ సైన్స్. జీవించటం ఎలా అనేటటువంటిది మనం నేర్చుకోబోతున్నాం. దానికి ఏమని చెప్తున్నాడు అంటే, అశ్వమేధ సహస్రాణి, 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసిన వాజపేయ శతానిచ, 100 వాజపేయ యజ్ఞాలు చేసిన ఈ భాగవత శాస్త్రం యొక్క 16వ వంతు కూడా అది అవ్వదు. మీకు గుర్తుందా? ఇప్పుడిప్పుడు మీరు అశ్వమేధ యజ్ఞాల గురించి వింటున్నారు. మీరు వింటున్నారు కదా, కనీసం అది వెళ్ళినా చూడకపోయినా. ఈ అశ్వమేధ యజ్ఞాల గురించి ఎప్పుడైతే మీరు వింటాం చూడటం అనేది జరుగుతుందో, భాగవతం బయటకు వస్తుంది. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ భాగవతం బయటికి రాదు. 1000 అశ్వమేధ యజ్ఞాలు, 100 వాజపేయ యజ్ఞాలు జరిగిన తర్వాత ఎంత బయటకు వస్తుంది అని చెప్తున్నాడు అంటే, కలాం నార్హంతి షోడశేయం, 16వ వంతు కూడా రాదు అన్నాడు. దీని ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ 38వ శ్లోకానికి వెళ్ళండి. శ్లోకార్థం శ్లోక పాదం వా పఠేద్ భాగవతం చయః, నిత్యం పుణ్యమవాప్నోతి రాజసూయాశ్వమేధయోః. ఇదంతా కూడా సనక సనందాదులు భాగవత కథ చెప్పడానికి మొదలెట్టారు. చాలా మంది వచ్చి కూర్చున్నారు గంగాద్వారం, హరిద్వారం దగ్గర. వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ చెప్తున్నారు. మొట్టమొదటి ఏం చెప్పారు? ఇది 12 స్కందాలు ఉన్నాయి, 18,000 శ్లోకాలు ఉన్నాయి, ఇందులో చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. అందువల్ల దీనికి ఏమని చెప్పారు? శుకశాస్త్రము. ప్యారెట్ లైక్ రిపిటిషన్. ప్యారెట్కి అర్థం అవ్వాల్సిన పనిలే, చెప్పింది చేస్తే చాలు. అందులో కూడా మీకు ఆ సైంటిఫిక్ ఫార్ములాలు అర్థం అవ్వాల్సిన పనిలే, చెప్పింది చేస్తే రిజల్ట్ వస్తుంది. దీని ఇంపార్టెన్స్ ఎంత ఎక్కువ అని చెప్తున్నాడు అంటే, అశ్వమేధ యజ్ఞాలు 1000 చేసిన, 100 వాజపేయ యజ్ఞాలు చేసిన వీటి కంబైన్డ్ రిజల్ట్ కంటే కూడా భాగవతము 1/16 కంటే కూడా తక్కువ ఫలితం వాటి వల్ల వస్తుంది. అంటే భాగవతం ఎన్ని రెట్లు గొప్పది అంటున్నాడు? రాజస్వ యజ్ఞాల కంటే కూడా, వాజపేయ యజ్ఞాల కంటే కూడా చాలా చాలా గొప్పది. సరే, అంత గొప్పది మరి 12 స్కందాలు, 18,000 శ్లోకాలు మేము చదవాలా? అక్కర్లేదు. శ్లోకార్థం శ్లోక పాదం వా. శ్లోకార్థం అంటే పై లైన్ కింద లైన్, రెండు లైన్స్ ఉన్నాయి కదా, పై లైన్ చదివినా కింద లైన్ చదివినా చాలు. పాదం అంటే అందులో 1/4. అంటే ఇప్పుడు శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి, 8 అక్షరాలు ఇవి, ప్రతి దాంట్లో 32 అక్షరాలు ఉంటాయి. అంచేత 8 అక్షరాలు మీరు చదివినా, 16 అక్షరాలు మీరు చదివినా, 32 అక్షరాలు చదివినా కూడా ఏ ఫలితం వస్తుంది అంటే రాజసూయ అశ్వమేధ యజ్ఞాల ఫలితాలు వస్తుంది. ఇంకా ఇప్పుడు రాజసూయం అంటే ఏంటో తెలియాలి మీకు, అశ్వమేధం అంటే ఏంటో తెలియాలి మీకు. ఎంత పెద్ద సైంటిఫిక్ టెర్మినాలజీ వస్తుందో చూడండి అక్కడ. ఇంచేత ఈ రాజసూయ యజ్ఞాలు అశ్వమేధ యజ్ఞాల గురించి నేను మీకు ఇక్కడ డీటెయిల్డ్గా చెప్పలేను, కానీ యజ్ఞము అంటే ఏంటో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సైన్స్లో ప్రతిదీ ఒక సైకిల్ అని చెప్తాం, ఒక చక్రంగా ఉంటుంది, నైట్రోజన్ సైకిల్, కార్బన్ డైఆక్సైడ్ సైకిల్. అది మనకి అర్థం కాకపోతే ఒక చిన్న సైకిల్ గురించి చెప్తాను, అర్థం చేసుకోండి. మనం గాలి పీల్చుకుంటున్నాం, గాలి వదులుతున్నాం. మనం బతికి ఉండాలంటే ఏం జరగాలి? గాలి పీల్చుకోవాలి, గాలి వదలాలి. మనం గాలి పీల్చుకుని గాలి వదులుతున్నప్పుడు చెట్లు కూడా గాలి పీల్చుకుని వదులుతాయి, కానీ రివర్స్గా. మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, చెట్లు ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి. ఏం వదులుతాయి? ఆక్సిజన్ని వదులుతాయి. ఇది ఒక చక్రము. సైకిల్ అంటే అర్థమైంది కదా. అంటే ఒక బయోసైకిల్ గురించి చెప్తున్నాం మనం. మనము ఏది పీలుస్తున్నామో అది అవి వదులుతాయి. మనం ఏది వదులుతున్నామో అది తీసుకోకపోతే సైకిల్ లేదు, సైకిల్ లేకపోతే జీవితం లేదు. అర్థమైంది కదా. ఇది రాజసూయ అశ్వమేధం యొక్క ఒక సింపుల్ ఎగ్జాంపుల్. కానీ దీని విస్తృతమైనటువంటి ఎగ్జాంపుల్ మీకు కావాలి అంటే రాజసూయ యజ్ఞం చేస్తారు పాండవులు. గుర్తుందా మీకు? రాజసూయ యజ్ఞంలోనే గుడ్డాడు కొడుకు ఏమవుతాడు అంటుంది, చివరికి మహాభారతం జరిగిపోతుంది, చస్తారు అందరూ. దాని చివరిలో అశ్వమేధ యజ్ఞం చేస్తారు, అదొక సైకిల్. కానీ ఆ క్వశ్చన్ మార్క్ వేసుకుని వదిలేయండి, మీరు లోతుగా అంత ఈజీగా వెళ్ళలేరు. ఇంకా మీ ఇష్టం అన్నమాట, మీరు నేను మళ్ళా ఈ సైకిల్ ఎప్పుడు కుదురుతుందో, మీరు రావాలి నేను రావాలి ఆ సైకిల్లో అవి ఆలోచించుకుందాం. పాయింట్ అర్థమైందా మీకు? రాజసూయ యజ్ఞంలో ఏది వదులుతామో అశ్వమేధ యజ్ఞంలో అది స్వీకరిస్తాం. అశ్వమేధ యజ్ఞంలో ఏది వదులుతామో రాజసూయ యజ్ఞంలో అది స్వీకరిస్తాం అన్నది అర్థం చేసుకోండి. దాని తర్వాత ఈ భాగవత పురాణాన్ని చదవనటువంటి వాళ్ళు పశువులతో సమానము, జీవించి ఉన్నవాళ్ళు లాభం లేదు అని రకరకాలుగా మనుషుల్ని చదవటానికి మోటివేట్ చేస్తాడు. మోటివేట్ చేశాక ఏ విధంగా చదవాలి, ఏ విధంగా వినాలి అని చెప్తూ నియమపూర్వకంగా సాధ్యమైనంత వరకు తక్కువ ఆహారం తీసుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మౌనంగా ఉంటూ 7 రోజుల పాటు భాగవతాన్ని వింటే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్తాడు. అదన్నీ చెప్పుకుంటూ అదే అధ్యాయంలో 50వ శ్లోకం, యత్ఫలం నాస్తి తపస నా యోగేన సమాధిన అనాయాసేన తత్సర్వం సప్తాహ శ్రవణే లభేత్. ఒక 1 వారం రోజుల పాటు ఎప్పుడైతే మనం ఈ విధంగా భాగవత కథను వింటామో, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని రకాల సమాధులు ఉన్నా కూడా రాని ఫలితాలన్నీ కూడా ఈ భాగవత సప్తాహం వల్ల వస్తాయి అని శౌనకాదులు నారదుడికి, నారదుడితో పాటు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ భాగవత సప్తాహం యొక్క ఫలితాన్ని విశ్వం తెలిసేటట్టు చెప్తున్నారు. 52వ శ్లోకం చూడండి, యోగాద్గర్జతి సప్తాహో ధ్యానం చ జ్ఞానాచ్చ గర్జతి కిం బ్రూమో గర్జనం తస్య రేరే గర్జతి గర్జతి. ఇది ఈ లాభాలు ఎవరికి వినిపించకుండా ఇన్ని లాభాలు వస్తాయి అని కాదు చెప్పేది. అది ఏం చెప్తుంది భాగవతం? గర్జతి, గర్జించి గర్జించి మరీ చెప్తుంది. ఏమని చెప్తుంది? యోగాత్ గర్జతి, యోగం కంటే కూడా ఎక్కువ లాభాలు దీనివల్ల వస్తాయి. ధ్యానం జ్ఞాన, ధ్యానం వల్ల వచ్చేటటువంటి, జ్ఞానం వల్ల వచ్చేటటువంటి లాభాల కంటే కూడా చాలా ఎక్కువ లాభాలు మీకు వస్తాయి. ఏమని చెప్పేది? మీకు ఏ లాభాలు ఎక్కడెక్కడ రావాలో వాటన్నిటినీ వదిలేసి భాగవతాన్ని మీరు పట్టుకుంటే అన్ని లాభాలు మీకు వచ్చేస్తాయి అనేది గర్జతి గర్జతి, గర్జించి గర్జించి చెప్తుంది అని చెప్తున్నాడు. చెప్తూ ఇంకా భాగవత యొక్క మొదలుకి వెళ్ళారు. భాగవతంలో ఉన్నటువంటి మొత్తము శక్తి దేని వల్ల వస్తుంది అంటే కృష్ణ చేతనత్వం వల్ల వస్తుంది, కృష్ణుడి వల్ల రాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐన్స్టీన్ వల్ల ఆటం బాంబు రాదు. ఐన్స్టీన్ యొక్క కాన్షియస్నెస్ E=MC² చెప్పింది కనుక ఆటం బాంబు తయారు చేస్తారు. ఐన్స్టీన్ కాదుగా తయారు చేసింది, ఎవరు తయారు చేశారు? ఐన్స్టీన్ యొక్క చేతనత్వం. అర్థమవుతుందా? న్యూటన్ కాదు గొప్పవాడు, న్యూటన్ యొక్క చేతనత్వం గొప్పది. అవునా కదా? ఈ మొత్తము భాగవతం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఇందులో ఉన్నటువంటి మన కోరికలన్నీ తీర్చేటటువంటి ఈ సృష్టినంతా నడిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చేతనత్వము కృష్ణ చేతనత్వము అని ఉన్నది. ఆ కృష్ణ చేతనత్వము గురించి భాగవతం చెప్తోంది, కృష్ణుడు గురించి చెప్పటం లేదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేకపోతే భాగవతం ఎందుకు ప్రచారంలోకి రాలేదు అంటే ఈ తేడా ఎవరికి అర్థం కావట్లే. కెమిస్ట్రీ కెమిస్ట్రీ కంటే తేడా ఉంది. కెమిస్ట్రీ అనేటటువంటి సబ్జెక్ట్ అనేక మంది కెమిస్టుల వల్ల వచ్చింది. అవునా కదా? డాల్టన్ అనేటటువంటి, బోస్ అనేటటువంటి వాడు, రూదర్ఫోర్డ్ అనేటటువంటి వాడు, రకరకాలైనటువంటి కెమిస్ట్రీ శరీర కెమిస్ట్ల యొక్క శరీరంలో ఉన్నటువంటి చేతనత్వము మూర్తీభవించి కెమిస్ట్రీ అనేటటువంటి ఒక సబ్జెక్టుగా మారింది కదా. అదేవిధంగా జీవిత విధానము అనేటటువంటి ఒక సైన్స్, హౌ టు లివ్, జీవించేటటువంటి సౌన్స్ కృష్ణ చేతనత్వంలో పరమావధి చెందింది. ఇప్పుడు సైంటిస్టులు ఎవరు గొప్పవాళ్ళు అంటే మనం గబుక్కున ఐన్స్టీన్ అంటాం. అంటే ఇంకా ఐన్స్టీన్ తర్వాత కంటే ఇంకా సైంటిస్టులు ఎవరు లేరన్న అర్థం, ఉన్నారు కానీ ఐన్స్టీన్ ఏంటి, వాళ్ళకి ఒక ఉదాహరణగా నిలిచిపోయాడు. భావం అర్థమవుతుంది కదా? అలాగే హౌ టు లివ్ అనేటటువంటి జీవిత విధానానికి ఆదర్శం ఎవడు అంటే కృష్ణుడు, కృష్ణ చేతనత్వము. ఆ కృష్ణ చేతనత్వము శరీరధారి అయి ఉన్నప్పుడు చనిపోబోతూ ఉంటే ఉద్ధవుడు అనేటటువంటి అతని శిష్యుడు ఒక మాట అడుగుతాడు, నువ్వు చనిపోతున్నావు, ఇప్పటికే కలియుగం వచ్చేసింది. కలియుగం వచ్చింది అంటే జ్ఞానం ఉంది కానీ ఆచరణ లేదు అని అర్థం, అంతకంటే ఏం లేదు కలియుగంలో. హౌ టు లివ్ లైఫ్ అనేటటువంటి అద్భుతమైనటువంటి ఉదాహరణగా నువ్వు భౌతిక జగత్తులో సశరీరంగా ఉంటేనే ఇలా ఏడ్చింది, నువ్వు శరీరం వదిలేసి వెళ్ళిపోతే ఇంకా ఎవడు చెప్తాడు హౌ టు లివ్ అని. దానికి ఉద్ధవుడు చెప్పినటువంటి మాట విని ఈ 61వ శ్లోకము చూడండి. ఇత్యుద్ధవ వచ శ్రుత్వా, ఇత్యుద్ధవ వచ శ్రుత్వా ప్రభాసే చింతయద్హరి భక్తావలంబనార్థాయ కిం విధేయం మయేతి చ. భక్తి అంటే ఏం చెప్పాను నేను మీకు, డిజైర్, కోరికలు తీర్చుకోవడం. కోరికలు తీర్చుకునే సైన్సే ద సైన్స్ ఆఫ్ లైఫ్. జీవించటం అంటే ఏంటి, నీ కోరికలు తీరుతూ ఉంటే నీ జీవించటం ఆనందంగా ఉంటుంది. నీ కోరికలు తీరటం లేదనుకోండి జీవితం ఎలా ఉంటుంది, నరకంగా ఉంటుంది. అంచేత ఉద్ధవుడి యొక్క ఈ మాటలు విన్నాడు. కలియుగంలో ఎవరికి జీవించేటటువంటి విధానం తెలియదు, వాళ్ళు ఎలా జీవిస్తారు అని. అందువల్ల శ్రీకృష్ణుడు ఆలోచించట, నేనేం చెయ్యాలి అని. స్వకీయం యద్ భవేత్ తేజ తచ్చ భాగవతే దదాత్ తిరోధాయ ప్రవిష్టోయం శ్రీమద్భాగవతార్ణవం. అంచేత ఏం చేశాడట అంటే తన మొత్తము తేజస్సుని భాగవతంలోకి తూర్చేశాడు. అంటే ఐన్స్టీన్ తన థియరీ రాశాడు, ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. చెప్పిన ఉదాహరణ అర్థమవుతుంది కదా, ఒక పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకంలో అతను రాసింది తన చేతనత్వాన్ని అందులో దూర్చాడు కదా. అంటే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఏం చెప్పదలుచుకున్నాడో అది ఐన్స్టీన్ అడగటం కంటే ఐన్స్టీన్ రాసిన పేపర్ చదవటం మంచిది. అవునా కదా? ఓ సైంటిస్ట్ని మీరు అడగాలి అనుకుంటే ఎంత కష్టం, వాడు నిద్రలేచి ఉండాలి, వాడికి మీ భాష వచ్చి ఉండాలి, ప్లస్ మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, వాడు మీతో మాట్లాడాలి కదా. కానీ పుస్తకం ఉందనుకోండి, మీరేం చేయాలి అప్పుడు? పుస్తకం తీసుకుంటే చాలు, పుస్తకం మీ చేతిలో ఉంది. కానీ ఆ జ్ఞానం అంతా ఏదైతే ఆ సైంటిస్ట్ చెప్పదలుచుకున్నాడో ఆ జ్ఞానం అంతా పుస్తకంలో ఉంది కదా. అదే విధంగా శ్రీకృష్ణుడి యొక్క మొత్తము చేతనత్వము ఈ పుస్తకంలో ఉంది, భాగవతంలో ఉంది. అంచేత మనం శ్రీకృష్ణ చేతనత్వంలోకి మనల్ని మనం మార్చుకోవాలి అంటే, అంటే శ్రీకృష్ణుడి చేతనత్వంలోకి ఎందుకు మార్చుకోవాలి, జీవించటంలో ఆనందం వస్తుంది కనుక ఏం చేయాలి, మనం భాగవతాన్ని చదువుకోవాలి. ఈ విధంగా భాగవతము చదువుకుంటూ ఉంటే, చేస్తూ ఉంటే మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా ఏం జరిగింది, ఒక తమాషా జరిగింది. చెప్తున్నాడు భాగవతం ఇలాగా, ఎవరు ఎవరికి చెప్తున్నారు, నారదుడికి సనత్క సనందాదులు చెప్తున్నారు. ఎక్కడ, హరిద్వార్ దగ్గర గంగానది ఒడ్డిన అందరూ రకరకాలైనటువంటి వాళ్ళందరూ వచ్చి చేరి ఉన్నప్పుడు చెప్తూ ఉంటే ఏం జరిగిందిట అంటే, యమునా నది ఒడ్డున, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీరు, యమునా నది ఒడ్డున ముసలితనంతో మూర్చబోయినటువంటి జ్ఞాన వైరాగ్యాలు గంగానది ఒడ్డున యువకులుగా మారారు. కథ అదే కదా మీకు, కథ మొదట్లో గుర్తుందా, ఎక్కడ స్టార్ట్ చేశాడు నారదుడు, యమునా నది ఒడ్డున భక్తి ఒడిలో ముసలితనం పొందినటువంటి జ్ఞాన వైరాగ్యాలు మూర్చబోయి ఉన్నారు అని. ఎక్కడ వాళ్ళు తేరుకున్నారు, గంగానది ఒడ్డున. ఫుల్ అంటే ఏంటి, రైట్ హెమిస్పియర్ కంటే కూడా లెఫ్ట్ హెమిస్పియర్ని ఎక్కువగా జ్ఞాన వైరాగ్యాలకి భక్తికి ఉపయోగించుకోవాలి. ఇంకా ఇంత చెప్పినా బాగా అర్థం కాలేదేమో అని గోకర్ణోకాఖ్యానం అని ఒక కథ చెప్తాడు భాగవతంలో. ఈ మొత్తం భాగవతానికి ఇది జిస్ట్ లాంటిది. మొత్తం భాగవతంలో ఏం చెప్పదలుచుకున్నాడో, మీరు ఎలా వినాలో, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈ కథలో చెప్తుంది. 4వ అధ్యాయం తీయండి, మొదటి శ్లోకంలో చెప్తున్నాడు. అధ వైష్ణవ చిత్తేషు దృష్ట్వా భక్తిమలౌకికి నిజలోకం పరిత్యజ్య భగవాన్ భక్తవత్సల. ఎప్పుడైతే ఈ విధంగా సనక సనందాదులు నారదుడికి భాగవతం చెప్తున్నాడో, భక్తి జ్ఞాన వైరాగ్యాలు పూర్తి యాక్టివ్గా అయిపోయాయి. ఎప్పుడైతే పూర్తిగా యాక్టివ్గా అయిపోయాయో నిజలోకాన్ని వదిలేసి గోలోకంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడు భూలోకంలోకి దిగి వచ్చేసాడు. భూలోకంలోకి దిగి వచ్చిన తర్వాత రకరకాలైనటువంటి సంఘటనలు తెలుసుకుంటూ నారదుడికి సనక సనందాదులు గోకర్ణ ఉపఖ్యానము అని ఒక కథ చెప్తున్నారు. గోకర్ణ ఉపఖ్యానము అని, చాలా జాగ్రత్తగా ఆ కథ వినండి. ఆ కథ ఏంటంటే, పూర్వకాలంలో తుంగభద్ర నది ఒడ్డున ఒక అందమైనటువంటి నగరం ఉన్నది. తుంగభద్ర నది ఒడ్డున ఒక అందమైనటువంటి నగరము ఉన్నది. అక్కడ ఆత్మదేవుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న నగరంలో ఆత్మదేవుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. వాడు చాలా మంచి బ్రాహ్మణుడు, వేదవేదాంగాలు అవి అంతా కూడా తెలుసు, సాధనలో ఉన్నాడు, బాగానే జీవితం గడిపిస్తున్నాడు. తనకు ఉన్నటువంటి ఆస్తిని డబ్బుని దాన్ని కూడా దానం చేసుకుంటూ వెళ్తున్నాడు. కథ అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కథే భాగవతానికి వెన్నుపూస. ఈ కథ మీకు అర్థమైపోయింది అంటే భాగవతం మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది. అంచేత ఈ కథని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను 2-3 సార్లు చెప్పిన దాంట్లో చాలా మీనింగ్స్ ఉంటాయి. దాన్ని మీరు మీ అంతటా మీరు క్రాక్ చేయగలరేమో చూడండి దాన్ని కోడ్, లేకపోతే నేను ఉన్నాను కదా ఎలాగో చెప్పడానికి. తుంగభద్ర నది ఒడ్డున అన్నాడు. ఎవడున్నాడు, ఆత్మదేవుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ధుంధులి అనేటటువంటి భార్య ఉన్నది. ఈ పేర్లు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ పేర్లలోనే చాలా చాలా విషయాలు చెప్పబడతాయి. తుంగభద్ర నది ఒడ్డున ఆత్మదేవుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడికి ధుంధులి అనేటటువంటి భార్య ఉన్నది. ఆ భార్య కూడా చాలా మంచిదే, కానీ కొంచెం మాటలు ఎక్కువ చెప్తుందిట. వాడు ఎడ్జెక్టివ్ ఇస్తున్నాడు, కానీ శ్లోకాలు నేను చదవను. ఇంకేంటి, శ్లోకాలు చదువుతూ చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. మెల్లిగా జీవితాలు గడుస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు ఆనందంగానే ఉన్నారు, పిల్లలు లేరు వాళ్ళకి. చివరికి సగం ఆస్తిని వాళ్ళు దాన ధర్మాలుగా, ఎవరు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయమన్నారో ఆ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పిల్లల కోసం పరితపిస్తున్నారు. కానీ పిల్లలు వాళ్ళకి కలగలేదు. ఒకరోజు ఆ బాధలో అడవికి వెళ్తాడు. ఎవడు? ఆత్మదేవుడు వెళ్తాడు, ఒంటరిగా వెళ్తాడు. దాహం వేస్తుంది. దాహం వేస్తే ఆ అడవిలో ఉన్నటువంటి ఒక సరోవరానికి వెళ్తాడు. ఆ సరోవరం దగ్గర నీళ్లు తాగి అలసిపోయి ఉన్నాడు కనుక ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. కూర్చుని రెస్ట్ పుచ్చుకుంటున్నాడు. కొంతసేపు అయిన తర్వాత అక్కడికి ఒక మునీశ్వరుడు వస్తాడు. వచ్చి అతను దాహం తీర్చుకున్న తర్వాత ఈయన ఆత్మదేవుడు అతనితో ఏమంటాడు అంటే, నా పిల్లలు లేరు, మీరు ఏమైనా అనుగ్రహించగలరా? చూస్తాడు ఋషీశ్వరుడు కళ్ళు మూసుకుని, 7 జన్మల వరకు కూడా నీకు పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టేటటువంటి యోగం లేదు, నువ్వు అనవసరంగా దాని గురించి ప్రయత్నించకు. నేను ఒప్పుకోను, నాకు పిల్లవాడు కావాల్సిందే. కుదరదురా బాబు, సగరుడు మొదలగునేటువంటి వాళ్ళు అనేక మంది పూర్వకాలంలో, పిల్లలు నీకు ప్రస్తుతం మంచిది కాదు అని చెప్తున్నా కూడా నువ్వు వింటలేదు. వాళ్ళు చాలా బాధపడ్డారు పిల్లలు కన్నాక, నువ్వు అలాగే బాధపడతావు, నీకెందుకు అన్నాడు. నేను ఒప్పుకొని, మీరు నాకు ఖచ్చితంగా సంతానాన్ని ఇవ్వవలసిందే. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ప్రారబ్ధ కర్మని మించి గురువు యొక్క మార్గదర్శనం. అక్కడ యోగీశ్వరుడు ఏం చెప్పాడు, 7 జన్మల వరకు మీకు పిల్లలు పుట్టేటటువంటి యోగం లేదు అంటున్నాడు. ఈ ఆత్మదేవుడు ఎవడు? వేద వేదాంగ పారంగతుడు. ఉపనిషత్తులు అవంతా తెలుసు వాడికి, ఆ శాస్త్రజ్ఞానం ఉంది. ఒక యోగి ఎప్పుడైతే నీకు 7 జన్మల వరకు పిల్లలు పుట్టరు అని చెప్తున్నాడు, పిల్లలు పుట్టరుగా. కానీ ఈ సైన్స్ అన్నిటికంటే, ఈ శాస్త్రాలు అన్నిటికంటే, ఈ వేద వేదాంగాలు వీటన్నిటికంటే కూడా చాలా గొప్పదైనటువంటి శక్తి ఏంటి అంటే, గురువు యొక్క అనుగ్రహం. గురువు కనుక తలుచుకుంటే 7 జన్మల వరకు మీకు పిల్లలు పుట్టరు అని చెప్పినా కూడా పిల్లలు పుట్టగలరు అని. అందుకని ఈ మొదటి అధ్యాయం చూడండి, మిమ్మల్ని ఖండతా పట్టమని చెప్పినందుకు. మొదటి అధ్యాయం 8వ శ్లోకం, ఇది మీరు చాలా జాగ్రత్తగా ఖండతా పట్టాలి. తర్వాత మీరు నిజంగా ఈ భాగవత శాస్త్ర విజ్ఞానాన్ని మీ కోరికలు కానీ మీ వాళ్ళ కోరికలు తీర్చడానికి ఉపయోగించుకోదలుచుకున్నప్పుడు ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతుంది. తీసారా శ్లోకం? చింతామణి లోక సుఖం సురద్రుస్వర్గ సంపద ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. ఈనాడు సైంటిస్టులకి, ఎండోక్రినాలజిస్ట్కి ముఖ్యంగా, హార్మోన్స్ ఎలా మార్చాలో తెలియదు. ఇంచేత హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి మీకు ఎక్కువ చేశారనుకోండి, హైపర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని హార్మోన్స్ మీరు విత్డ్రా చేశారనుకోండి, హైపో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే హార్మోన్స్. కొన్ని హార్మోన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? చేత కావటం లేదు. కానీ వైకుంఠం అంటే నేను మీకు చెప్పాను, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ యొక్క సెంటర్ అని. ఆ సెరెబ్రో ఫ్లూయిడ్ సెంటర్ అంటే హార్మోన్స్ని మార్చేస్తుంది. అది హార్మోన్స్ని మార్చితే మీ జెనెటిక్ కోడ్ మారిపోతుంది. మీ జెనెటిక్ కోడ్ మారిపోతే మీ జీవిత విధానం మారిపోతుంది. అందువల్ల పిల్లలు పుట్టరు అన్న 7 జన్మల వరకు కూడా యోగులు ఆ పని చేయగలరు కనుక, పట్టుకున్నాడు ఆత్మదేవుడు, మీకు ఇది చెప్పగలిగారు కనుక మీరు ఖచ్చితంగా నాకు ఒక పుత్రుణ్ణి ఇవ్వవలసిందే. ఉద్దురా బాబు, చాలా కష్టపడతావు అంటాడు. 38వ శ్లోకం చూడండి. పుత్రాది సుఖహీనోయం
సన్యాస శుష్క ఏవహి గృహస్థ సరసో లోకే పుత్ర పౌత్ర సమన్వితః.
అని ఆ ఋషీశ్వరుని ఒకసారి వెక్కిరించాడు ఇతను. నీకేం తెలుసయ్యా, పుత్రాది సుఖహీనోయం సన్యాస, నువ్వు సన్యాసివి, నీకు పుత్రులు వాళ్ళు ఉండేటటువంటి సుఖం నీకు తెలీదు. శుష్క ఏవహి, ఇట్ ఈజ్ డ్రై. గృహస్థం సరసో లోకే, చాలా సరసంగా ఉంటుంది, కానీ ఎప్పుడు అంటే పుత్ర పౌత్రాదులు ఉంటే, అది నాకు లేరు కనుక బాధపడుతున్నాను. అందుచేత నువ్వేం మాట్లాడబాక, నువ్వు నాకు ఖచ్చితంగా సంతానాన్ని ప్రసాదించు అంటాడు. సరే ఏం చేస్తాడు, సరే అన్నాడు, ఒక పండు ఇస్తాడు. పండు ఇచ్చి నీ భార్యకి పెట్టే. సరే పండు తీసుకొస్తుంది, భార్యకి ఇస్తాడు. ఈ భార్య చెప్పాను కదా మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని, ఇప్పుడు ఆవిడ ఆ పండు తినటానికి భయపడుతుంది. ఎందుకంటే సరే తిన్నాననుకో, పురుడు వచ్చిందనుకో, అంటే ప్రెగ్నెంట్ అయ్యాననుకో, శుక మహర్షి వల్లే 16 ఏళ్ల వరకు ఆ గర్భంలోనే ఉండిపోయింది అనుకో, 16 ఏళ్ళు గర్భవతిగా నేను జీవించాలంటే ఎన్ని కష్టాలు, అంచేత వద్దు. కొన్ని మామూలుగానే కానిపోతుంది అనుకో, అంతా బాగానే ఉంది, కానీ ఎన్ని కష్టాలు పడాలి, తినే ఆహారం వంటకి ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు, ఎన్ని కష్టాలు పడాలి. పోని అన్ని కష్టాలు పడి పిల్లవాడు పుట్టాడు, పుట్టాకో మళ్ళీ వాడిని సాకాలి కదా, కనీసం 5-6 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకోవాలి కదా, అంచేత నాకు వద్దు బాబు పిల్లవాడు అని. కానీ కష్టపడకుండా ఉంటే మాత్రం పిల్లవాడు కావాలి. అందుకే ఉదరంభరిణో జీవా, నేను మిమ్మల్ని అండర్లైన్ చేసుకుని ఖండదా పట్టమని చెప్తూ ఉంటాను కదా. కూట భాషణ కపుర్లు చాలా చెప్తారు, కానీ యాక్చువల్గా చేయవలసి వచ్చినప్పుడు చూడండి, చాలా మంది ఫ్రెండ్స్లో కూడా నాకు చెప్పుంటే నేను చేసేవాడిని కదా అంటాం. అలా అన్నాడు కదా అని మళ్ళీ అడిగారు అనుకోండి మీరు, కుదరదు అంటాడు కదా. ఉదరం భరిణో జీవ కూడ భాషణ. అంచేత అది ఏం చేస్తుంది అంటే కిందు ఆవుకు పెట్టేస్తుంది. ఈ లోపల ఆమెకు ఒక చెల్లెలు ఉంది, ఆ చెల్లెలు అప్పుడు గర్భవతి అయింది. ఆ చెల్లెలకి పెద్ద డబ్బు అది ఏం లేదు, అంచేత అది అంటుంది సరే అక్క ఇంత గొడవ ఎందుకు, నా పిల్లవాడు అప్పటికే మాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు కనుక ఈ పిల్లవాడిని నేను మీకు ఇచ్చేస్తాను, నువ్వు ఎలాగో అలా బావగారికి నచ్చజెప్పే, ఏదో అయిందని ఎలాగో అలా మనం మేనేజ్ చేద్దాంలే అంది. హైలీ సినిమాటిక్ లెవెల్ అనమాట అది. సరే మేనేజ్ చేశారు. చెల్లెల కొడుకును తన కొడుకుగా తన భర్తకి చెప్పింది. ఇది ఇందులో ఉన్నటువంటి సైన్స్ నేను తర్వాత చెప్తాను నేను, కానీ ఇది సంఘటన మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఏమేమి జరుగుతున్నాయో. చెల్లెల కొడుకును తన కొడుకుగా తన భర్తకి ప్రజెంట్ చేస్తుంది, తను ఆనందిస్తాడు. ధుంధుకారి అని పేరు పెడతాడు, ధుంధులి కదా ఆమె. అంచేత ఈ అబ్బాయికి అంటే తన మరదలు, తన భార్య చెల్లెలు కొడుకుకు తన కొడుకే అనుకుని ఏమని పేరు పెడతాడు, ధుంధకారి అని పేరు పెడతాడు. ఈ లోపల ఆవుకి పెట్టేసింది కదా, ఋషి ఇచ్చినటువంటి మామిడి పండుని ఆ ఆవుకి అంటుంది. చాలా అందమైనటువంటి గాడు పుడతాడు, ఊరు ఊరంతా తరలి వస్తుంది. చూడండి ఆత్మదేవుడు అదృష్టం, పిల్లలు లేరో 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 అని ఏడ్చాడు, ఇప్పుడు ఇద్దరు పిల్లలు వచ్చారు వాడికి. కానీ ఈ ఆవు కనినటువంటి ఋషి అనుగ్రహంతో పుట్టినటువంటి శిశువుకి చెవులు ఆవు చెవుల్లాగా ఉన్నాయి కనుక దానికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు. అంచేత ఆత్మదేవుడికి, పిల్లలు లేనటువంటి ఆత్మదేవుడికి, ధుంధులి అనేటటువంటి భార్య కలిగినటువంటి ఆత్మదేవుడికి, తుంగభద్రా నది ఒడ్డున ఉన్నటువంటి ఆత్మదేవుడికి ధుంధకారి అనేటటువంటి ఒక కొడుకు. కానీ యాక్చువల్గా అది ఆయన కొడుకు కాదు, ఆయన భార్య చెల్లెలి కొడుకు, ప్లస్ ఋషీశ్వరుడు ఇచ్చినటువంటి ఫలంతో పుట్టినటువంటి ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆవుకి పుట్టినటువంటి కొడుకు. అతని పేరేంటి, గోకర్ణుడు. కాలం గడిచిపోతూ ఉండి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ధుంధకారి అనేటటువంటి వాడు పరమ నీచుడుగా తయారయ్యాడు, తండ్రి తల్లిని కొడుతూ ఉండటం, డబ్బు కోసం అదంతా చేస్తూ ఉండేవాడు. గోకర్ణుడు మాత్రం మహావిద్వాంసుడుగా మహాయోగిగా మారాడు. కాలం గడిచిపోతూ ఉన్నది, తండ్రిని కొడుతున్నాడు, తల్లిని కొడుతున్నాడు, ఇదంతా చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆత్మదేవుడు చాలా బాధపడతాడు. బాధపడి ఏం చెప్తాడు అంటే 1వ శ్లోకం చూడండి, చూసారా 4వ అధ్యాయంలో
తత్పితా కృపణ ప్రోచే ధనహీనోరు రోదః వంధ్యత్వం తు సమీచీనం కుపుత్రో దుఃఖదాయక.
దుందుడు గారి దెబ్బకి ఏమైంది అంటే ధనహీనుడు అయిపోయాడు, తండ్రి ఆస్తి అంతా కూడా పోయింది. అప్పుడు ఏమనుకున్నాడంటే పిల్లలు లేకుండా ఉంటేనే బాగుండేది నాకు అని ఏడుస్తాడు. అప్పుడు గోకర్ణుడు, తెలివైనవాడు, వేద వేదాంగ పారంగతుడు, ఋషి ఆశీర్వాదంతో తన ఇంట్లో ఉన్నటువంటి ఆవుకి పుట్టినటువంటి కొడుకు అతని దగ్గరికి వెళ్ళి అంటాడు 78వ శ్లోకము. అంధకూపే స్నేహపాశో బద్ధ పంగురహస్యట కర్మణాపతితో నూనం మాముద్ధర దయానిధే. నేను గుడ్డివాడిలాగా చీకటిగా ఉన్నటువంటి ఒక బావిలో పడిపోయాను. నేను ఇందులోంచి ఎలా బయట ఇంచేత భాగవతంలో ఒక 3 శ్లోకాలలో ఏ చేతనత్వం గురించి చెప్పబడి ఉన్నది? రమణ మహర్షి యొక్క చేతనత్వం గురించి చెప్పబడి ఉన్నది. రమణ మహర్షి యొక్క చేతనత్వమే కాదు, జిల్లేళ్ళమూడి అమ్మ యొక్క చేతనత్వం గురించి కూడా చెప్పబడి ఉన్నది. నేను మీతో చెప్పాను, నేను భాగవతం కనుక మనం చదువుకుంటే ప్రపంచం గురించి అంతా తెలుస్తుంది అని. ఇంచేత ముందు గురు పరంపర గురించి మనకు వస్తుంది, దాని తర్వాత బంగారం ఎలా చేయాలో, సృష్టిలో మనం ఎలా జీవించాలో, అవన్నీ కూడా ఇందులో వస్తాయి మెల్లిమెల్లిగా. కానీ చదివినంత మాత్రాన రావు, ఆచరిస్తే వస్తాయి, ఆచరణకి టైం పడుతుంది. ఇంచేత ఈ శ్లోకాలు కాస్త మనం చదివేద్దాం. 79వ శ్లోకం. దేహేస్తే మాంస రుధిరే అభిమతం త్యజత్వం జాయాసుతాదిషు సదా మమతాం విముంచ పశ్యానిశం జగదిదం క్షణభంగ నిష్టం వైరాగ్య రాగరసికో భవభక్తి నిష్ట. మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే త్యజ, శరీరం మీద ఉన్నటువంటి భావనాన్ని వదిలేసేయి. జాయా సుతాదిషు సదా మమతాం విముంచ, మమతల్ని వదిలేసేయి. పశ్యానిశం జగదిదం క్షణభంగ నిష్టం, ఈ ప్రపంచం అంతా కూడా క్షణభంగురమే అనేటటువంటి భావన నువ్వు తెచ్చుకుంటే నీకు విముక్తి కలుగుతుంది అని ఎవడు ఎవడికి చెప్తున్నాడో అర్థమైంది కదా. గోకర్ణుడు ఆత్మదేవుడికి చెప్తున్నాడు, అదే అర్థం చేసుకోండి. ఇక్కడ ఫిలాసఫీ ఏం లేదు, అంతా మీకే జరుగుతోంది, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు కథ అర్థమైపోతే కూడా మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. 2వ శ్లోకం. ధర్మం భజస్వ సతతం త్యజలోక ధర్మాన్ సేవస్వ సాధు పురుషాన్ జహికా సేవస్య సాధు పురుషాన్ జహి కామతృష్ణాం అన్యస్య దోష గుణచింతనమాశు ముక్త్వా సేవా కథార సమహో నితరాం పిబత్వం. లోక ధర్మాన్ని వదిలేసి ధర్మ మార్గాన్ని పట్టుకో, దాని తర్వాత కోరికలు వాటిని వదిలేసి సాధు పురుషులతో సేవ చేసుకో, ఇతరుల దోష గుణాలను చూడటం మానేసి నీ ఆత్మనిష్టలో అయిపో, మిల్లిమిల్లిగా నువ్వు ఆనంద స్థానానికి వెళ్తావు అని. ఏవం సుతోక్తి వశతోపి గృహం విహాయ యాతో వనం స్థిరమతిర్గత షష్టి వర్ష యాతో వనం స్థిరమతిర్ గత షష్టి వర్ష యుక్తో హరేరనుదినం పరిచర్యయాసౌ శ్రీకృష్ణమాపనియతం దశమస్య పాఠాత్. 60 ఏళ్ళు దాటినాక సాధన మొదలెట్టేట. గత షష్టి వర్ష, 60 ఏళ్ళు దాటాక కొడుకు చెప్పిన మాటలు విని ఈ సాధన మొదలెట్టాడు. మెల్లిమెల్లిగా ఈ సాధన చేయటం వల్ల అతను ఆ ఆనందమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇది 4వ అధ్యాయంలోని కథ. కథ అర్థమైంది కదా. తుంగభద్రా నది ఒడ్డున ఆత్మదేవుడు అనేటటువంటి బ్రాహ్మణుడు దుంధిలి అనేటటువంటి భార్యతో జీవిస్తున్నాడు. పిల్లలు లేరు. ఒక ఋషీశ్వరుడు కనిపించి 7 జన్మల వరకు నీకు పిల్లలు కలగరు అని చెప్పాడు. అయినా నాకు పిల్లలు కావాలి అన్నాడు. ఒక పండు ఇచ్చాడు. అతని భార్య దుంధలి ఆ పండు తినలేదు. తన చెల్లెల కొడుకుని పెంచుకుంది. ఆ చెల్లెల కొడుకు ఆత్మదేవుడు కొడుకుగానే పెరిగాడు. పేరు దుంధకారి. ఈ మామిడి పండుని ఆవుకి ఇచ్చాడు. ఆ ఆవు ప్రసవించింది. గోకర్ణుడు అనేటటువంటి కొడుకు పుట్టాడు. వీడు మహానీచుడుగా పెరిగాడు, మహాదుష్టుడుగా పెరిగాడు. తండ్రి యొక్క ఆస్తినంతటిని కూడా నాశనం చేశాడు. గోకర్ణుడు అప్పుడు తండ్రిని ఓదార్చి, నువ్వు ఈ మార్గం నుంచి ఈ మార్గంలోకి రా, నువ్వు సుఖంగా జీవించగలుగుతావు అన్నాడు. తండ్రి సుఖాన్ని పొందాడు. ఇది 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ కథలో కొన్ని సైంటిఫిక్ పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి. ఇంచారంటే మీలో చాలామంది ఆల్రెడీ నేను చెప్పేటటువంటి అనేక మాటలు వింటూ ఉంటారు కనుక గోకర్ణము అంటే అర్థం ఏంటో తెలుసుకోండి. గో అనేటటువంటి పదాన్ని 3 రకాలుగా వాడతాం మనం. గో అంటే పృథ్వీ అని ఒక అర్థం ఉంది. గో అంటే వాక్ అనే అర్థం ఉంది. గో అంటే సూర్యకిరణాలు అని అర్థం ఉంది. 3 అర్థాలు ఉన్నాయి గోకి. మన పురాణాల్లో వాటిలో కూడా మీరు చాలా తెలుసారు కదా, ఆవు రూపం దాల్చి పృథ్వీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను ఈ బాధలు భరించలేకుండా ఉన్నాను, నువ్వు అవతారం ఎత్తు అని చెప్తూ ఉంటుంది కదా. అంచేత గో అనేటటువంటి పదము ఆవు అనే కాదు. ఈ సైన్స్లో, భాగవతం యొక్క సైన్స్లో 3 లెవెల్స్లో వాడతాం మనం. పృథ్వీ, వాక్, సూర్యకిరణాలు. ఈ సూర్యకిరణాలు 7 రంగుల్లో ఉంటాయి. సూర్యకిరణాలు 7 రంగుల్లో ఉంటాయి. అంటే ఈ 7 రంగుల్లో ఉన్నటువంటి సూర్యకిరణాలు ఏం చేస్తున్నాయి? సూర్యుడిలోంచి వచ్చేటటువంటి తరంగాలలో ఒక విశేషమైనటువంటి తరంగాలని మాత్రమే అవి పట్టుకుంటాయి. మిగతా తరంగాలను అవి పట్టుకోవు. అంటే ఇప్పుడు ఎరుపు రంగు ఉందనుకోండి, అది సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఎరుపు రంగునే పట్టుకుంటుంది. ఎరుపు రంగునే అది వెనకాతలకి తీస్తుంది. మిగతా రంగులన్నీ అందులోంచి ఫిల్టర్ ఆఫ్ అయిపోతాయి. నేను సైంటిఫిక్గా చెప్పటం లేదు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. అంచేత సైన్స్లో ఇలా లేదండి, అక్కడ వేవ్ లెంగ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, వైబ్రేషన్స్ ఉన్నాయి. ఏదైతేనే మీకు భావం అర్థమైంది కదా. మీకు ఎరుపు రంగు ఎందుకు కనిపిస్తోంది? సూర్యుడి యొక్క ఈ తెల్ల కిరణాలు మీ ఒంటి మీద పడి, మీ బట్ట మీద పడి మిగతా అన్ని రంగుల్ని లాగేసుకుని ఎరుపు రంగుని మాత్రమే వెనక్కి పంపిస్తుంది. అంచేత మనకి అది ఎర్రగా కనిపిస్తుంది. నీలంగా ఎందుకు కనిపిస్తుంది? నీలం రంగు మాత్రమే. అర్థమైంది కదా. అంచేత మన ఈ పృథ్వీ గ్రహంలో సూర్యుడి యొక్క 7 కిరణాలు 7 గ్రహాలుగా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఈ పృథ్వీ గ్రహం మీద జరిగేటటువంటిది ప్రతిదీ కూడా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి 7 గ్రహాల వల్లే జరుగుతాయి. దాన్నే మనం 7 కిరణాలు అంటాం. ఇది అర్థమైందా మీకు? మొత్తము మన సృష్టిలో, మన జగత్తులో సూర్యుడి నుంచి వచ్చేటటువంటి 7 కిరణాల వల్లే ఏదైనా జరుగుతుంది. సంగీతం 7 స్వరాల వల్ల జరుగుతుంది. అర్థమవుతుంది కదా. ఎంత గొప్ప సంగీతం అన్నా భూత భవిష్య వర్తమానాలలో ఎంత గొప్ప గొప్ప హేమహేమీలు వచ్చారో, రాబోతున్నారో, లేకపోతే ప్రస్తుతం ఉన్నారో, వాళ్ళందరూ కూడా సంగీతం దేని మీద ఆధారపడింది? 7 స్వరాల మీద ఆధారపడింది. అలాగే ఈ సృష్టి మొత్తము కూడా 7 గ్రహాల మీద ఆధారపడింది, 7 రంగుల మీద ఆధారపడింది. అందుకే మనకి భాగవత సప్తాహము అని చెప్పుకుంటాం మనం. 7 రోజులు ఆ సూర్యుడి యొక్క 7 కిరణాల గురించి మనకి చెప్తుంది. ఈ సూర్యుడి యొక్క 7 కిరణాలు ఎప్పుడైతే ఘనీభవిస్తాయో గ్రహాలుగా మారుతాయి. కిరణాలు వస్తే కిరణాలుగా మన దగ్గరికి వస్తాయి. ఈ కిరణాలు ఎప్పుడు ఘనీభవిస్తాయో అవి గ్రహాలుగా మారుతాయి. ఆ గ్రహాల నుంచి ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే గ్రహాల మీదుగా మన వరకు వస్తాయో అప్పుడు మాత్రమే ఆ కిరణాలను మనం పట్టుకోగలం, లేకపోతే ఆ కిరణాలని మనం పట్టుకోలేము. చెప్పింది అర్థమవుతుంది కదా. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలోంచి 7 రంగులు వస్తున్నాయి మనకి. ఈ 7 రంగులు మనం ఎప్పుడు పట్టుకోగలుగుతాము అంటే ఆ 7 గ్రహాలు ఉంటే. ఆ 7 గ్రహాలు లేకపోతే మనం దీన్ని పట్టుకోలేము ఈ రంగుల్ని. గో అంటే ఏం చెప్పాను నేను? సూర్యకిరణాలు అని. అంచేత ఈ సూర్యకిరణాల విజ్ఞానాన్ని ఎవరైతే విని తెలుసుకుంటాడో వాడు గోకర్ణుడు.
అంచేత గోకర్ణుడు అంటే మొట్టమొదటి వాడికి ఉన్న ఎబిలిటీ ఏంటి అంటే సూర్యకిరణ విజ్ఞానం తెలియాలి మీకు. అంచేత భాగవతం చదువుకుంటే మొట్టమొదట మీకు లభించేటటువంటి జ్ఞానం ఏంటి, సూర్యకిరణాల యొక్క విద్య తెలుస్తుంది. సూర్యకిరణాల విద్య ఎలా తెలుసుకుంటాం మనం, దానివల్ల మనకి ఏం లాభం అవుతుంది. పాల్ బ్రంటన్ అనేటటువంటి ఒక విదేశీ న్యూస్ పేపర్ రిపోర్టర్ జర్నలిస్ట్ భారతదేశానికి వచ్చాడు. కాశీలో యోగుల గురించి విని విశుద్ధానంద బాబా అనేటటువంటి ఒక యోగి దగ్గరికి వెళ్తాడు. ఆయన సూర్యకిరణాల మీద చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేశాడు. ఆయన సూర్యకిరణాలు ఏం చేస్తాయి అన్నాడు. ఆ సూర్యకిరణాలు ఏమి చేస్తాయి అంటే చనిపోయిన వాటికి ప్రాణం పోయగలదు అన్నాడు. సూర్యకిరణాలు చనిపోయిన వాటికి ప్రాణం పోయగలదు అన్నాడు. నేను నమ్మను అన్నాడు. సరే ఓ పంచే ఓ పౌరాన్ని కొనుక్కు తీసుకురా అన్నాడు. కాశీలో పౌరాన్ని కొను దాన్ని చంపేయి అన్నాడు. మెడ నునిపించి అలా పడే అన్నాడు. చచ్చిపోయిందా లేదా జాగ్రత్తగా చూసుకుని ఆయన అన్నాడు. నేనే నుని పడేశాను కదా చచ్చిపోయింది అన్నాడు. ఒక లెన్స్ తీసుకొచ్చి మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, దాని కుడి కందులో సూర్యకిరణాన్ని ప్రవేశింపజేస్తాడు. ఆయన లేచిగిరిపోతుంది. ఈ పురాణాలన్నీ ఏంటండి పిచ్చి పిచ్చి కథలన్నీను, అవన్నీ ఏం జరిగేవి కాదు. విష్ణు యొక్క నాభిలోంచి కమలం వచ్చిందిట, ఆ కమలం నుంచి బ్రహ్మ వచ్చాడుట, అది నేను నమ్మను అన్నాడు. నువ్వు నమ్మకపోవటం ఏంటి, నీ నాభిలోంచి వస్తుంది కమలం నీకు చేతనవుతాయి అన్నాడు. చేసి చూపించగలరా అన్నాడు. దానికి ఉంది చూపిస్తానన్నాడు. కసేపు పడుకున్నాడు సూర్యకిరణాల మధ్య ఆయన నాభిలోంచి అలాగా. సైన్స్ భాగవతం చదివినటువంటి వ్యక్తులు అందులో చెప్పబడినటువంటి నియమానుసారం కనుక భాగవతాన్ని చదివితే గోకర్ణోపాఖ్యానం ఏం చెప్తుందంటే మొట్టమొదట మీకు సూర్యకిరణ విజ్ఞానం తెలుస్తుంది. సూర్యకిరణ విజ్ఞానం ఈనాడు మనకి తెలియకపోవడానికి ఏకైక కారణం ఏంటి అంటే మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి మనస్సు ఏర్పడుతుంది. ఇది మీకు అందరికీ తెలుసు కదా, దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్స్ ఏమి ఇవ్వక్కర్లేదు. ఎలాంటి అన్నము తింటామో అలాంటి మనస్సు ఏర్పడుతుంది అని. ఉడకబెట్టిన ఆహారం తినటం వల్ల సూర్యకిరణాలు మనలోకి వెళ్ళలేకపోతున్నాయి. పళ్ళు కాయగూరలు అవంతా సూర్యకిరణాల వల్లే కదా నిర్మితమవుతున్నాయి. కూరలు పళ్ళు ఏ శక్తి వల్ల నిర్మితమవుతున్నాయి, సూర్యకిరణాల వల్ల. ఎప్పుడైతే మీరు వాటిని అగ్నితో సంపర్కం స్థాపిస్తున్నారో సూర్యకిరణాల శక్తి పోయి అగ్ని యొక్క శక్తి వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ అమృతాహారం అనే రా ఫుడ్ అనేటటువంటివి చాలా విరివిగా రావటం కూడా ఈ భాగవతం బయటికి రావటానికి ఒక కారణం అవుతుంది. అంచేత సూర్యకిరణ విజ్ఞానం మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే ఆయుర్వేదం గురించి మీకు తెలిస్తే. కానీ మరి ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఫలాలు ఫలితాలు లాభాలు మనకి ఇప్పుడున్నటువంటి హెల్ప్స్తో రావటం లేదు. పేరు అదే అయినా
దానికి కారణం ఏమిటి అంటే ఆయుర్వేదంలో మూడు ముఖ్యమైనటువంటి మాటలు చెప్తారు. మీరు నాటేటటువంటి హెర్బ్ మీరు ఇష్టం వచ్చినప్పుడు నాటకూడదు, కృష్ణపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ ఒకనొక నక్షత్రం ఉదయిస్తున్నప్పుడే నాటాలి. అది మనం ఎన్ని పాటిస్తున్నాం మనం, అసలు మనకు తెలియదు కూడా చాలా మందికి అది. దాని తర్వాత ఏంటి, దాన్ని కోసేటటువంటి వాడు ఒక విశేషమైనటువంటి నక్షత్రంలో పుట్టి ఉన్నవాడే కొయ్యాలి, ఎవరు పడితే వాళ్ళు దాన్ని కొయ్యటానికి వీల్లేదు. మూడవది ఆ మందు ఇచ్చేటటువంటి వాడు ఓ విశేషమైనటువంటి నక్షత్రంలో పుట్టాలి. ఇవి మూడు ఉన్నాయి లలితా సహస్రనామంలో. ఈ మొత్తం విద్య చెప్పబడి ఉంది, మొత్తం చెప్పబడి ఉంది. ఇది ఏ నక్షత్రంలో నాటాలి, ఏ నక్షత్రంలో పుట్టినవాడు ఆ వనమూలికని కొయ్యాలి, ఏ నక్షత్రంలో పుట్టినటువంటి వాడు ఆ వనమూలికని ఇవ్వాలి. ఇది భాగవతంలో మీకు చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. కానీ కేవలము వనమూలికలు ఆహారం గురించి తెలుసుకోవాలి అనుకుంటే లలితా సహస్రనామంలో చాలా స్పష్టంగా ఉంది. ఆ దృష్టితో చదవము మనం. అందుకే లలిత రహస్యనామ స్తోత్రం అంటాం మనం. లలితా సహస్రనామానికి రహస్యం అనే పేరు ఉంది. ఇచ్చంటే ఈ సీక్రెట్స్ అన్నీ ఉన్నాయి అందులో, మిగతా వాటిలో రహస్యాలు ఏం లేవు, అన్నీ బయటే ఉన్నాయి. అంచేత సూర్యకిరణ విజ్ఞానము గోకర్ణోపాఖ్యానంలో నేర్చుకోవాలి మనం. రెండోది ఏంటి, గ్రహాలు జాతకము, ఆ జాతకము మన పృథ్వీ గ్రహం మీద ఎలాంటి పరిస్థితుల్ని కల్పింపజేస్తుందో. న్యూటన్ తన చివరి 40 సంవత్సరాలు పృథ్వీ గ్రహము గ్రహాల మీద రీసెర్చ్ చేసి అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ పుస్తకాలు ఇప్పుడు లభ్యం కావటం లేదు. బైబిల్ మీద రీసెర్చ్ చేశాడు న్యూటన్. న్యూటన్ లాంటి మేధావి తన సైంటిఫిక్ డిస్కవరీస్తో అంత పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి సడన్ గా తన ఫిజిక్స్ మీద రీసెర్చ్ ఆపేసి బైబిల్ పృథ్వీ గ్రహం మీద ఎందుకు రీసెర్చ్ చేశాడు అన్నది కూడా సైంటిస్టులకు అర్థం కాలేదు. వాళ్ళ ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఆయన టైం వేస్ట్ చేసుకున్నాడు. కానీ రాబోయేటటువంటి రోజుల్లో ఎప్పుడో మీకు పేపర్లో ఈ న్యూస్ వస్తుంది. ఆయన రాశాడు ఆ పుస్తకాలన్నీ కూడా ఎక్కడో పడి ఉన్నా ఏములో అవుడో వాటిని చదవటం లేదు అని చెప్తారు. రెండోది ఏం తెలుస్తుంది మనకి, పృథ్వీ గ్రహము దాని చుట్టూరా ఉన్నటువంటి 9 గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి. సైన్స్ అర్థమవుతుందా? గోకర్ణో పాఖ్యానం అంటే మొట్టమొదటి ఏం తెలియాలి మనకి, సూర్యకిరణ విజ్ఞానం తెలియాలి. సూర్యకిరణ విజ్ఞానం తెలియాలి అంటే మనం గడ్డి తింటాం నేర్చుకోవాలి, పళ్ళు తింటాం నేర్చుకోవాలి. అంతే తప్ప మేము ఉడకబెట్టిన ఆహారం తింటాము అంటే సూర్యకిరణ విజ్ఞానం మీకు రాదు. అచ్చేత భాగవతం గురించి చెప్తూ కొన్ని నియమాలు చెప్పాడు. అందులో ఉపవాసం చేస్తూ అపక్వ ఆహారం తినే వాళ్ళకి భాగవతం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. ఇది అంతా కాకుండా గోకర్ణుడు అంటే వాక్ అని కూడా అర్థం ఉంది. సూర్యుడు అనే అర్థం ఉంది, పృథ్వీ అని అర్థం ఉంది, వాక్ అనేటువంటి అర్థం కూడా ఉంది. వాక్ శక్తిలో మంత్రశక్తి చాలా అద్భుతమైనటువంటి శక్తి. భారతదేశంలో మనకి ఇంకా ఏమీ తెలియక మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని మనం అనుకుంటూ ఉంటాం. మంత్రాలకి చింతకాయలే కాదు గ్రహాలు కూడా రాలిపోతాయి. అయితే మాకు చెప్పేయండి మాస్టారు, మీతో చాలా ప్రమాదం. చెప్పామనుకోండి, మీరు ఏదో ఎక్స్పెరిమెంట్కి ఏదో చేస్తారు, ఆ గ్రహం అక్కడ ఎగిరిపోతుంది. ఆ గ్రహం అక్కడ ఎగిరిపోతే మొత్తం ఈ సోలార్ సిస్టమ్ నాశనం అయిపోతుంది. రాబోయేటటువంటి రోజులలో అంటే రాబోయేటటువంటి 2-3 సంవత్సరాలలో ఈ మంత్ర విద్య చాలా ప్రాచుర్యం పొందనున్నది. అది గోకర్ణోపాఖ్యానంలో మీరు 3 నేర్చుకుంటారు. సూర్యకిరణ విజ్ఞానం నేర్చుకుంటారు, గ్రహాలు పృథ్వీ గ్రహానికి ఉన్న సంబంధం నేర్చుకుంటారు, 3వది వాక్ శక్తి మంత్రశక్తి గురించి నేర్చుకుంటారు. అది నేర్చుకున్నటువంటి వాడు అంచేత 5వ అధ్యాయానికి వచ్చేయండి. ఇంతవరకు కథ అర్థమైంది కదా మీకు, గోకర్ణుడు అంటే ఏమిటో ఇదంతా కూడా. ఇంకొకటి, ఈ గోకర్ణోపాఖ్యానంలోనే కొంచెం జ్యోతిష్ శాస్త్రం తెలిసి ఉన్నటువంటి వాళ్ళకి ఒక చిన్న హింట్ ఇస్తాను, అర్థం చేసుకోండి. భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. భాగవతంలో 12 స్కందాలు అంటే అధ్యాయాలు ఉన్నాయి. ఇది 7 రోజుల్లో మనం చదవాలి అని ఒక నియమం ఉంది. ఎందుకో తెలుసా? 7 గ్రహాలు అంటే రాహుకేతువుని మనం ఛాయాగ్రహాలు కనుక గ్రహాలుగా నేను లెక్క పెట్టడం లేదు. ఛాయాగ్రహాలకి రోజులు కూడా లేదు. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉంది, కానీ రాహుడే కేతుడే లేవు మనకి కదా. అంచేత 7 గ్రహాలే ఉన్నాయి మనకి. ఈ 7 గ్రహాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహాన్ని మీ జాతకంలో తిప్పుకుని మీ జాతకాన్ని మార్చేసుకోవచ్చు. మొత్తం మీ జీవితాలు 7 రోజుల్లో మారిపోతాయి. 7 రోజుల్లో మీ జీవితాలు మారిపోతాయి. ఎప్పుడు అంటే ఈ ద్వాదశ రాశి చక్రం మీకు తెలియాలి. అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తర్వాత సింహం, కన్యా, తుల, మీనం, వృశ్చికం, ధనస్సు, అస్ట్రాలజర్స్ ఉన్నారు అయితే. అంచేత ఈ రాశి చక్రం మీకు తెలియాలి. ఈ రాశి చక్రానికి ఒక్కొక్క అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం తెలియాలి. అంటే భాగవతంలో ఉన్నటువంటి 12 అధ్యాయాలు 12 రాశులకి సంబంధం. మీ సూర్యుడు ఫలానా చోట ఉంటే బాగుండు అనుకున్నారు అనుకోండి. ఉదాహరణకు సూర్యుడు మేషరాశిలో ఉంటే వచ్చామని చెప్తాం. మీ సూర్యుడు తులారాశిలో ఉన్నాడు అనుకోండి. భాగవతంలో మీరేం చేయొచ్చు అంటే మేషరాశికి సంబంధించినటువంటి అధ్యాయము ఆదివారం నాడు కనుక మీరు చదివితే మీ సూర్యుడు ఉచ్చలోకి వెళ్ళిపోతాడు. లాజిక్ అర్థమైందా? చంద్రుడు కరెక్ట్గా లేడు. చంద్రుడిని కరెక్ట్ చేసుకోవాలి అంటే సోమవారం నాడు ఏ అధ్యాయం చదవాలి మీరు? 2వ అధ్యాయం చదవాలి. భావార్థం అవుతుందా? ఎంత పెద్ద సైన్స్,
ఈ మార్పు ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో చదువుకోబోతున్నాం మనం. అందుకు చెప్పాను ఈ ఉదాహరణ, అది ఎలా చేయవచ్చు భావార్థం అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనమాట మనం. మీరు కొంచెం భాగవతాన్ని నేర్చుకుని ఆ అధ్యాయాలని ఆ రోజు మీరు కనుక ఉపయోగించుకోగలిగితే ఇంకా మీరు జాతకాన్ని పక్కన పడేయచ్చు, మీరు కావలసిన జాతకాన్ని ఏర్పడుకోవచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్ రావణాసురుడు చేశాడు అమ్మా, అది ఇప్పుడు చెప్తే రాత్రి 12 అవుతుంది. నాకు చెప్పకూడదు అని లేదు, మీకు హింట్ ఇచ్చేసాను కదా. ఆదివారం నాడు మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం సోమవారం, రాసుకోండి అలాగా 12 రాసులు, 12 స్కంధాలు, 12 రాసులు ఈక్వల్ మేషరాశి మొదటి అధ్యాయం, మీనరాశి 12 అధ్యాయం. ఈ అధ్యాయాలు సరిపోయి కదా, డౌట్ ఉందా ఏమన్నా మీకు? ఇప్పుడు సింహరాశి 5వది, మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం 5వది. అంటే సింహరాశి ఎన్నో అధ్యాయం అవుతుంది? 5వ అధ్యాయం అవుతుంది. అంటే 12 రాశులకి 12 అధ్యాయాలు. ఇంకా ఏ రాశిలో ఏ గ్రహం ఉండాలో అనేది 7 రోజులు బట్టి చూసుకోండి. రాజయోగాలు కావాలి, 3 గ్రహాలు ఒకే చోట ఉండాలి అంటే మీరేం చేయాలి? 3 అధ్యాయం ఏ రాశిలో ఉండాలో ఆ రోజు 3 అధ్యాయాలు చదువుకోవాలి మీరు. ఇంకా సింపుల్, అందుకే అక్కడ 12 ఇటుకలు పెట్టించింది. అందుకు నేను అక్కడ మీకు అక్కడ 12 ఇటుకలు 5 దీపాలు ఇవంతా కూడా ఆ ఎక్స్పెరిమెంట్కి చేయిస్తాను. తర్వాత ఎప్పుడో అనేది మీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పింది నాకు నమ్మానండి, కానీ మాకు టైం లేదు.
విశ్వాసం లేదు, శ్రద్ధగా మీరు ఎప్పుడైనా ఆదివారాల్లో ఎప్పుడో ఒక రోజు మేము నిర్ణయించుకుంటాం మాస్టర్. ఇదంతా ఇంకా సైన్స్ చదవాలంటే పని మొత్తం అవ్వాల్సిందేగా. కానీ మహాత్మ్య ఎందుకు చదవమన్నాను ఇప్పుడు మీకు అర్థమవుతాం కదా. ఇందులో మీకు తెలిసిపోతుంది అసలు ఎప్పుడు ఏది ఎలా చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో మీరు ఏం నేర్చుకోబోతున్నారు? మీ జాతక చక్రాన్ని మార్చేసుకోవటం నేర్చుకోబోతున్నారు. చూడండి ఎలా మారుతుందో. ఎంతవరకు వచ్చాం మనం కదా, తండ్రి గంటేశాడు గోకర్ణుడు, గోకర్ణుడు గంటలేదు, ఆవిడ దుంధకారి గంటేశాడు. సరే, గోకర్ణుడు చెప్పినటువంటి మాట విని తండ్రి మాత్రం ఆనందంగా జీవించాడు. ఇంకా తర్వాత కథ చెప్తున్నాడు, ఏం జరిగింది దుందుకారి అన్నాడు. తండ్రి ఎవరో వెళ్ళిపోయాడు అడుగుకి. అసలు ఇంకా రహస్యంగా ఎక్కడైనా డబ్బు ఉంచావేమో నువ్వు అని ఒక మండుతో నా కర్ర పట్టుకుని తల్లి వెంట పడ్డాడు. తల్లిని చావగట్టడం మొదలెట్టాడు. ఒకరోజు రాత్రి కొడుకు పెట్టేటటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను చూసి ఆవిడ బావిలోకి దూకి ఆత్మహత్య చేసేసుకుంటుంది. ఎవరు? ధుంధలి. ధుంధలి అంతే కదా, కన్ఫ్యూజ్ అవ్వలేదుగా మీరు. కానీ సీక్వెన్స్ గుర్తుంచుకోండి. తర్వాత ఈ కథ మీకు గుర్తుంటే మీ నిత్య జీవితంలో దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను. ఈ కథ మీ కథే, ఆత్మదేవుడి కథ కాదు. ఆత్మదేవుడి కథే అంటే ప్రతి ఆత్మ యొక్క కథే. కానీ ఎలాగా అన్నది అన్వయించుకోవటం తర్వాత చెప్తాను నేను. కానీ ఇప్పుడు ప్రస్తుతం దేనికి అన్వయించుకోబోతున్నాం మనం? 7 గ్రహాలకి, 12 రాశులకి ఎలాగ మీరు ఉపయోగించుకుని మీ జాతకాన్ని మార్చుకోవచ్చు అనేది ఈ అధ్యాయంలో చెప్పబడి ఉంది. సరే, తల్లి ఆత్మహత్య చేసేసుకుంది. ఈ దుందుగారి 5గురు వేశ్యలకి బానిస అయిపోతారు. ఈ 5గురు వేశ్యలు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని వీడిని పీడిస్తూ ఉంటాడు. వీడు మాత్రం అడిగిందల్లా తెచ్చి ఇస్తూ ఉంటాడు. కొన్నాళ్ళు అయ్యాక ఈ వేశ్యలకి ఈ డబ్బు మీద చాలా ఎక్కువ ఆశ వచ్చి దుందుగారిని నాకు ఇదంతా కావాలి అని చెప్తుంది. చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ అడుగుతుంది. సరే, మీరు వెళ్ళి ఎవరి బదలో ఏవో బదల కొట్టేసి తీసుకొచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఇవ్వగానే ఈ వేశ్యలకి డౌట్ వస్తుంది, ఇంత పెద్ద అమౌంట్ వీడు తీసుకొచ్చాడు, గ్యారంటీగా రాజభటులు వీడు వెంటబడతారు. వెంటబడ్డాక వీడితో పాటు మనం కూడా పట్టుబడిపోతాం కనుక ఒక రాత్రి వీడిని మంచానికి కట్టేసి గొంతుకి తాడు వేసి చంపేయడానికి ట్రై చేస్తారు. 5గురు చావడు. అప్పుడు ఏం చేస్తారు? మంచానికి కట్టేసి ఉన్నారు కదా, వాడి మొహం మీద మండుతో ఉన్నటువంటి కట్టెలు వేసి వాడిని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఎక్కడో పాతి పెట్టేస్తారు. పాతి పెట్టేసిన తర్వాత ఊళ్ళో వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమమ్మా మీ భక్తేడు ఏమేడు, చాలా దూరదేశానికి వెళ్ళాడు, చాలా డబ్బులు అవి సంపాదించుకుని వస్తాడు ఎప్పుడు అని చెప్తూ ఉన్నారు. ఈ చనిపోయినటువంటి దుందకారి ప్రేతుడు అవుతాడు. ఇక్కడ
రెండో అధ్యాయంలో 17వ శ్లోకం చూడండి, ఎంత మొదలైందని. న ప్రేతో న పిశాచోవా రాక్షసో వా అసురోపివా భక్తియుక్త మనస్కానాం స్పర్శనేన ప్రభువు భవే. ఇక్కడ ఈ నాలుగు మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రేతము, పిశాచము, రాక్షసులు, అసురులు, నాలుగు గ్రేడేషన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ప్రేత కాన్షియస్నెస్, పిశాచ కాన్షియస్నెస్, రాక్షస కాన్షియస్నెస్, ఆసురి కాన్షియస్నెస్. ఇవి ఈ కాన్షియస్నెస్ గురించి భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది. 17వ అధ్యాయంలో ఏమని చెప్తుంది అంటే, అది యజంతే సాత్విక దేవాన్, సాత్వికులు దేవతల్ని పూజిస్తారు. యక్ష రక్షాంసి రాజస, రాక్షసుల్ని యక్షుల్ని రాజసిక ప్రవృత్తి గల వాళ్ళు పూజిస్తారు. ప్రేతాన్ భూతగణాశ్చన్నే యజంతే తామసాజన, తామసిక ప్రవృత్తి వాళ్ళు ఎవరిని పూజిస్తారు అంటే ప్రేతాను భూతగణాశ్చైవ. ఇది కాస్త జాగ్రత్తగా 17వ అధ్యాయంలో శ్లోకం ఇది. ఇది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచేత ఈ ప్రేతం అన్నా, ఈ రాక్షసులున్నా, అసురులున్నా, వీళ్ళందరూ కూడా ఎక్కడో వేరుగా ఉండి మనం ఆహ్వానించే భూతం ఆహ్వానించింది, రాక్షసులు ఆహ్వానించాడు అని అనుకోకలే. ఇవి మన యొక్క ట్రాన్స్ఫర్మేషన్సే. ఇది గుర్తుంచుకోండి. ఇందులో ఈ ప్రేత భూత గణ యోని నుంచి శ్రీకృష్ణ చైతన్యత్వానికి ఎలా వెళ్ళాలి అన్నది గ్రహగతి మార్చుకుంటే వెళ్తాం మనం. వాడి గ్రహాల వల్ల వాడు ప్రేతం అయ్యాడు, మామూలు వ్యక్తిగా అయ్యాడు. వాడు గ్రహస్థితి మారిపోతే ఏమవుతుంది? శ్రీకృష్ణ చతుర్వతానికి వెళ్తాడు కదా. ఆ విధానం ఇక్కడ నేర్పబోతున్నాడు. చూసుకోండి, కథ ఫాలో అవుతున్నారు కదా. అర్జున గారి చనిపోయాడు, ఐదు వేశ్యలు వాడిని చంపేశారు. దుందగారి ప్రేతుడయ్యాడు. గోకర్ణుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తండ్రి అడవిలోకి వెళ్ళిపోయాడు కదా. అంచేత అతను కూడా తీర్థయాత్రలు అవి చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో తమ్ముడికి దుర్గతి పట్టింది, ఎవడో చెప్పాడు, ఎక్కడో ఆయనకి వార్త వచ్చింది చనిపోయాడు దుందకారి అని. సరే అని ఆ టైం అప్పుడు ఆయన గయలో ఉన్నాడు కనుక, గయలో పిండ ప్రధానం కనుక మనం చేస్తే దానికి ప్రేతయోని ఉండదు అని మన నమ్మకం, విశ్వాసం. శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉంటే ఏం చేయాలి? శ్రాద్ధకర్మ చేయాలి. శ్రాద్ధకర్మ అంటేనే అర్థం శ్రద్ధ ఉంది అని. మాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక అమ్మాయికి రెండు మూడు సార్లు ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది. అది నాకు ఫోన్ చేశారు ఒకసారి. ఫోన్ చేస్తే సరే చెప్పవలసిన లేదు, గాయత్రి మంత్రం అది చేసుకో అని చెప్పాను నేను. సరే అని ఆ అమ్మాయి గాయత్రి మంత్రం చేసుకోవటం మొదలుపెట్టింది. గాయత్రి మంత్రం చేసుకున్న 9వ రోజు ఆమెకు ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ వచ్చింది అంటే, వాళ్ళ అమ్మమ్మ చనిపోయినటువంటి అమ్మమ్మ, ఇంకా వీళ్ళెవరికీ ఏమి చేత కాదు, నేను చూసుకుంటాను అండి. అర్థమవుతుందా? పితరులు ఎలాగే హెల్ప్ చేస్తారు. గాయత్రి మంత్రం చేసుకున్న తర్వాత కళ వచ్చింది. ఆ కళ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. తర్వాత సేఫ్ డెలివరీ, వెరీ సేఫ్ డెలివరీ. ఏదైతే డాక్టర్లు ఇంపాసిబుల్ అని చెప్పారు. ఇంత ఈ పితరులు గయాలో శ్రాద్ధం పెడితే ఈ పితరులకి తృప్తి కలుగుతుంది. పితరులు అంటే ఏంటి? మన యాన్సిస్టర్స్, మన పూర్వజులు. అంటే మనకి ఎవరి వల్ల అవుతే జెనెటిక్ కోడ్ వస్తుందో వాళ్ళని పితరులు అంటాం. జెనెటిక్ కోడ్ ఏది ఒక లైఫ్లో ఏం వచ్చేదో, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ వల్లే సీక్వెన్స్ వల్ల వస్తుంది. అంచేత ఎప్పుడైతే గోకర్ణుడు నా తమ్ముడు చనిపోయాడని తెలిసాడు, పిండ ప్రదానం చేశాడు. పిండ ప్రదానం చేస్తే ఏమవ్వాలి? ప్రేతయోని పోవాలి. పోయి తను మళ్ళా ఏదేం చేయాల్సిందో, ఒక బాధలు అవి ఏమి ఉండవు, మళ్ళీ మామూలుగా పుట్టవలసినప్పుడు పుడతాడు. అంచేత భాగవతం మీకు మూడు రకాలైనటువంటి చేతనత్వాల గురించి చెప్తుంది. ఒకటి ఏంటి అంటే ప్రేతయోని, రెండోది భూతగణాలు, దాని తర్వాత రాక్షసులు, దాని తర్వాత అసురులు. ఈ నాలుగు చేతనత్వాలు మీకు బాధ కలగజేస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ భాగవత పారాయణ వల్ల ఏం జరుగుతాయంటే, మన పితరులు ఈ నాలుగు చేతనత్వాల నుంచి ముక్తి చెందుతారు. ఎలాగా? పిండ ప్రదానం చేశాడు గైలో, తీర్థయాత్రలన్నీ ముగించుకుని ఇంటికి వచ్చాడు తిరిగి. ఈ వేషలన్నీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. వీడేమో ప్రేతంలాగా తిరుగుతున్నాడు. రాత్రి గోకర్ణుడు వచ్చి ఇంట్లో పడుకున్నాడు. పడుకుంటే ప్రేతం ప్రేతమేగా తన బుద్ధి పోగొట్టుకోదుగా, గోకర్ణుడు లాంటి అన్నం ఉన్నా కూడా అన్నం దగ్గరికి వచ్చి భయపించటం మొదలెట్టింది. అది కాసేపు చూశాడు. చూసిన తర్వాత నీళ్ళని జల్లుతాడు. ఇక్కడ కూడా వాటర్ థెరపీ అని ఒక అద్భుతమైనటువంటి సైన్స్ ఉంది. నీళ్ళని ఉపయోగించుకోవటం మనకి తెలియదు, కానీ మొత్తము సృష్టి నారాయణ నారద అనే మాటల మీద ఆధారపడి ఉన్నాయి. సూర్య నారాయణ, నారాయణ అంటే నీరే, అయనముగా అంటే ఇల్లుగా గలవాడు, నారాయణ తత్వం వాటర్. నారద దా అంటే ఇచ్చేవాడు, నార అంటే నీళ్ళు. అంటే నారదుడు ఏం చేస్తాడు? నీళ్ళు ఇస్తాడు. కొంచెము కర్పూరము, కొంచెం తులసి ఒక రాగి పాత్రలో పెట్టుకుని కనుక మీరు దాన్ని కరెక్ట్గా ఆచరించుకోగలిగితే దాన్ని మనం ఏమంటాం, మనం తీర్థం తీసుకోవటం అంటాం. తీర్థం తీసుకునేటప్పుడు మనం ఏమంత్రం చదువుతామో తెలుసా? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివాసనం, సమస్త పాపక్షయకరం, విష్ణుపాదవదకం శుభం. అంత పెద్ద సైన్స్ని మనం మర్చిపోయాం. మందులు 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 మందుల కోసమని ఏడుస్తూ తిరుగుతున్నాం తప్ప. పరమాచార్య గురించి విన్నారా మీరు? పరమాచార్య అంటే ఎవరి గురించి చెప్తున్నాను? శంకరాచార్య వారు, చంద్రశేఖర సరస్వతి స్వామి అంటే ఇప్పుడున్న స్వామికి పై స్వామి, ఆ పై స్వామి చంద్రశేఖర స్వామి. చంద్రశేఖర స్వామి తర్వాత జయేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి తర్వాత ఇంకో ఆయన ఉన్నాడు ఇప్పుడు, విజయేంద్ర సరస్వతి. అంచేత ఆయన గురించి ఆంధ్రజ్యోతి ఎడిటర్ అనుకుంటాను, ఆయన నడిచే దైవము అని ఒక పుస్తకం రాశాడు. ఆ నడిచే దైవము అనే పుస్తకం మీరు తీసి చదవండి, మీకు తీర్థం యొక్క ఎఫెక్ట్ ఏంటో తెలుస్తుంది. అంత పెద్ద పుస్తకాన్ని నేను రెండు మాటల్లో ఏం చెప్పలేను, కానీ మనం దేవాలయానికి వెళ్తాం, తీర్థం తీసుకునే విధానంలో తీసుకోం. మనం తీర్థం తీసుకుంటే ఏమవుతుంది? అసలు సర్వపాపక్షయకరం, అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివాసం, అన్ని వ్యాధులు పోతే దాంతో. మీరు ఆ నడిచే దైవం అనేటటువంటి పుస్తకంలో ఆ అనుభూతులు మీరు చదవండి. ఆ తీర్థం ఇస్తారు ఆయన, శ్రీచక్ర పూజ చేసి ఆ తీర్థంతో అనేక రోగాలు పోతాయి. అంచేత ఈ గోకర్ణుడు ఏం చేస్తాడు అంటే ఆ దుందకారి యొక్క ప్రేతం మీద నీళ్లు జల్లుతాడు. అందుకు చెప్పాను ఆ నీళ్లు జల్లుతే ఎందుకు అంటే అక్కడ ఒక పెద్ద సైన్స్ ఉంది. ఆ సైన్స్ని మనము సంధ్యావందనంలో చాలా బాగా ఉపయోగించుకుంటాం, కానీ ఇప్పుడు సంధ్యావందనం చేసేవాళ్ళు ఎవరు ఇంకా అది ఉపయోగించుకోవటానికి ఎవరు ఉపయోగించుకుంటాడు? అదే క్రిస్టియానిటీలో బ్యాప్టిజం అనేటటువంటి పేరుతో నీళ్ళను ముంచుతారు. ఏది ఏమైనా అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బాధలన్నిటికీ పోవటానికి నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ నీరుని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేటటువంటి వాడు నారదుడు, నారద. అంచేత ఈ గోకర్ణోపాఖ్యానంలో గోకర్ణుడు తీర్థయాత్రలన్నీ చేసి వచ్చాక ఆ ప్రేతం అతన్ని భయపిస్తూ ఉంటే, నువ్వు నన్ను ఏంటి భయపిస్తావయ్యా, నీకేంటి బాధ అని అడిగితే నీళ్లు జల్లుతే అప్పుడు ఆ ప్రేతం కొంచెం తన బాధలు తగ్గి చెప్తుంది, నేను నీ తమ్ముణ్ణే, నాకు ప్రేతయోని వచ్చింది, నేను సుఖంగా లేను, దయచేసి నన్ను ఈ బాధ నుంచి విముక్తుడి చేయి. అంచేత ఇప్పుడు గోకర్ణుడు ఏం చేశాడో గుర్తుంచుకోండి. మొదట ఏం చేశాడు? తండ్రికి హ్యాపీనెస్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? తమ్ముడికి హ్యాపీనెస్ ఇవ్వబోతున్నాడు. అంటే ఇతనికి చాలా ఆశ్చర్యం ఇస్తుంది. నీ చావు గురించి వినగానే నేను గయలో పిండ ప్రదానం చేశాను కదా, మరి నువ్వు ప్రేతయోనిలో ఉండకూడదు కదా, నువ్వు ప్రేతయోనిలో ఎందుకున్నావు అని ఒక పెద్ద డౌట్ వచ్చింది. దీనికి కామ మనస్సు అని మన శరీరంలో ఓ విచిత్రమైనటువంటి చేతనత్వం ఉంది. కామ మనస్సు కాదు, అది కామము కాదు, ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ మనస్సు అండ్ కామ. ఆ కామ మనస్సు గురించి మనం ఎప్పుడైనా విశేషంగా చదువుకోగలిగితే అప్పుడు మనం దాని గురించి చదువుకోగలుగుతాం. కామ మనస్సు, థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు దీనిని యాస్ట్రల్ ప్లేన్ అండ్ మెంటల్ ప్లేన్ అనే రెండు బుక్కుల్లో ఇచ్చారు. ఇంకా ఆ రెండు బుక్కులు కూడా మీరు కొనుక్కొని చదువుకోగలిగితే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా మనం భాగవతం ఒరిజినల్లోకి వెళ్ళలేదు, మహత్యంలో చెప్తూ ఉంటేనే మీకు ఇన్ని సైన్సుల గురించి చెప్పవలసి వస్తుంది. లోపలికి వెళ్తే ఎన్ని సైన్సులు వస్తాయో ఆలోచించుకోండి. సరే, ఇప్పుడు శాస్త్రజ్ఞుల్ని, శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళని, మహానుభావుల్ని అందరినీ నారదుడు ఎలాగైతే అన్ని శాస్త్రాలను ఆశ్రమాలకి తీర్థాలకి వెళ్ళి అడిగాడు, ఇదేంటయ్యా ఆశ్చర్యము, గయలో నేను పిండ ప్రదానం చేశాను, గయలో నేను పిండ ప్రదానం చేసినా కూడా అతనికి ప్రేతయోని పోలేదు, మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అందరినీ అడగటం మొదలెట్టాడు. అందరినీ అడగటం మొదలెడితే ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. కానీ కొంతమంది విద్వాంసులు ఏం చెప్పారు అంటే దీనికి జవాబు సూర్యుడిని అడగాలి మీరు అని అడిగాడు. సరే గోకర్ణుడు ఏం చేస్తాడు అంటే సూర్యుడిని ఆపేస్తాడు. సూర్యుడిని ఆపేసి నువ్వు నాకు జవాబు చెప్పాలి అంటాడు. 39వ శ్లోకం చూడండి, 5వ అధ్యాయంలో. తత సర్వై సూర్యవాక్యం తన్ముక్త తన్ముక్తౌ స్థాపితం పరం గోకర్ణ స్తంభనం చక్రే సూర్యవేగస్య వైతదా. అప్పుడు సూర్యుడిని అడగమని చెప్పారు కనుక గోకర్ణుడు ఏం చేశాడు, ఠప్పని సూర్యుడిని ఆపేశాడు. సూర్యుడిని ఆపేసి నాకు జవాబు చెప్పు ఏం చేయాలి అని అడుగుతాడు. సూర్యుడిని ఆపటము అనేటటువంటిది సూర్యభేదన ప్రాణాయామం అని ఒక విశేషమైనటువంటి ప్రాణాయామం ఉంది.